सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ఈరోజు మనం అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము అనే మూడు దర్శనాల గురించి తెలుసుకుందాం. మనకు వేదాంతంలో మూడు దర్శనాలు ఉన్నాయి. అవి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము. ఈ మూడు దర్శనాలు ఆది గురువు సాక్షాత్తు పరమాత్ముడే అంటాయి. నారాయణ సమారంభం అంటారు ముగ్గురు. ఏది సరైనది? అద్వైత సిద్ధాంతాలకు ద్వైతం, విశిష్టాద్వైతం పూర్వపక్షం కిందకి వస్తుంది. ద్వైతం విశిష్టాద్వైతంకి అద్వైతం పూర్వపక్షం కింద వస్తుంది. వీరిలో ఎవరిని తక్కువ చేయలేం. ముగ్గురు మీమాంసలో జ్ఞానంలో దిట్టలు. ముగ్గురిని అవతారాలుగా కూడా కొలుస్తారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం తరఫున, మధ్వాచార్యుడు ద్వైతం తరఫున ప్రస్థానత్రయానికి భాష్యాలు రాసి వాటిని వారి పద్ధతిలో ఖండించారు. ఇప్పటికీ ఈ మూడింటి మధ్య సమభావం లేదు. వారిలో ఎవరు గొప్పో ఎవరు నిర్ణయిస్తారు? ఎవరికి వారే వారిదే గొప్పది, వారికి ఆ విషయంలో దైవకృప ఉందని చెప్తారు. మూడు పుస్తకాలను నీళ్ళలో వేస్తే తక్కిన రెండు మునిగిపోయాయని, విశిష్టాద్వైతం పైకి తేలిందని, భగవంతుడు ఆ విధంగా కృప చూపించాడని అంటారు విశిష్టాద్వైతులు. అలాగే అద్వైతం, ద్వైతం వారికి వేరే కథలుంటాయి. శంకరాచార్యులు 8వ శతాబ్దానికి, రామానుజాచార్యులు 11వ శతాబ్దానికి, మధ్వాచార్యులు 13వ శతాబ్దానికి చెందినవారు. అయినా ఈ మూడు వాదనల మధ్య సమన్వయం కుదరటం లేదు. ఎవరికి వారే, వారిదే సత్యం అంటున్నారు. భగవంతుడు దిగివచ్చి ఏది సత్యమో చెప్పడు, మనమే తేల్చుకోవాలి. అలా నాకు ఈ మూడింట్లో ఏది గొప్పో తేల్చుకోవాలని లేకపోతే సమస్య లేదు. తేల్చుకోవాలని ఉంటే మాత్రం నేనే తేల్చుకోవాలి. ఇక్కడ తేల్చుకోవాల్సింది మూడు భిన్న మార్గాన్ని సూచిస్తున్న తత్వాల గురించి. అందువల్ల మూడు పాటిస్తాను అనలేము. పోని ఒకసారి ఇది, మరొకసారి అది పాటిద్దామా అంటే అది కుదరదు. ఏదో ఒకదాన్ని మనం నమ్మాలి. ఈ మూడు మార్గాలు కాబట్టి కిచిడీ చేయడం కూడా కుదరదు. అంటే మూడింటిని కలపడం కుదరదు. వాటిని కలుపుతాను అంటే అంజనం అంటే ఏమిటో నాకు తెలియదా, అది పసుపులాగా తెల్లగా ఉంటుంది అని చెప్పినట్లుంటుంది. అందువల్ల ఏదో ఒకటి ఎన్నుకోవాలి. మనకు ధర్మ, అర్థ, కామ, పురుషార్థాలే చాలు అనుకుంటే కర్మయోగము, ఉపాసనా యోగాలను పాటిస్తూ ఉండిపోవచ్చు. మోక్షం కావాలనుకుంటే మాత్రం ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి. అది నిశ్చయించుకోవాలంటే ముందు ఈ మూడింటి గురించి తెలుసుకోవాలి. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం ఆరు అంశాల గురించి చర్చిస్తాయి. అవి జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, బంధము, మోక్షము, సాధన. ఎవరికి వారు, వీటన్నిటి స్వరూపం గురించి చర్చించాలి. అన్ని మతాలు ఒకటే లక్ష్యానికి చేరుస్తాయి అని చెప్పడం అసంబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాటి లక్ష్యాలు వేరువేరు, లక్ష్యాలు వేరైతే సాధన కూడా వేరే ఉంటుంది. ఆ ఆరు అంశాల స్వరూపాలు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఎలా చిత్రిస్తాయో చూద్దాం. మొట్టమొదటిగా జీవుడు. ద్వైతం, విశిష్టాద్వైతం జీవుడు అణురూపంగా ఉంటాడు అంటాయి. అంటే జీవుడు అణు అంత చిన్నవాడు, అల్పుడు అంటాయి. విశిష్టాద్వైతంలో జీవుడు ఈశ్వరుడు ఒక అంశ అని చెప్తారు. కానీ అద్వైతం జీవుడు స్వరూపరీత్యా సర్వగతం, విభువు అంటుంది. ఇక రెండవ అంశము ఈశ్వరుడు. ద్వైతం, విశిష్టాద్వైతం ఈశ్వరుడు సగుణ బ్రహ్మ అంటాయి. సగుణ బ్రహ్మ అది కూడా మనుష్యాకారంలో ఒక ప్రదేశంలో ఉన్నాడు అంటాయి. అద్వైతం నిర్గుణ బ్రహ్మ అంటుంది. తక్కిన రెండు సగుణ బ్రహ్మ దగ్గర ఆగిపోతాయి, వాటికి నిర్గుణ బ్రహ్మ లేనే లేదు. ఇక మూడవది జగత్తు. ద్వైతంలో జగత్తు ఈశ్వరుడికి భిన్నంగా ఉంది. అంటే జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు. విశిష్టాద్వైతంలో జగత్తు ఈశ్వరులో ఒక భాగం. ద్వైతం, విశిష్టాద్వైతాల్లో జగత్తు సత్యం. ఇక అద్వైతంలో జగత్తు లేనే లేదు, అది మిథ్య. ఉంటేనే కదా భిన్నంగా ఉందో, భాగంగా ఉందో అని చెప్పడానికి. ఈ స్వరూపాలు భిన్నంగా ఉన్నాయి, వాటిని కలపడం చాలా కష్టం. ఇక నాలుగో అంశము బంధము. ద్వైతం, విశిష్టాద్వైతాలలో జీవి పరతంత్రుడు. అంటే జీవి దాసుడు, ఈశ్వరుడు స్వామి. నేను స్వతంత్ర జీవిని అని పొరపడటమే బంధము అంటారు ద్వైతులు, విశిష్టాద్వైతులు. అద్వైతంలో నేను పరతంత్ర జీవిని అని పొరపడటమే బంధము అంటుంది. అంటే అద్వైతంలో జీవి నిత్యముక్తుడు, నిత్య స్వతంత్రుడు. ఇక ఐదో అంశము మోక్షము. ద్వైతం, విశిష్టాద్వైతాల్లో మోక్షము అంటే ఏమిటి? నేను పొరపాటు పడ్డట్టుగా నేను స్వతంత్ర జీవిని కాను అని అర్థం చేసుకుని దేవుని మీద శాశ్వతంగా ఆధారపడటం. ద్వైతంలో దాసోహం అంటే విశిష్టాద్వైతంలో దేవుడికి ఒక అంగంగా ఆధారపడ్డాం. అందువల్ల రెండిట్లోనూ స్వతంత్రం నుంచి ఆధారపడ్డం వైపుకి ప్రయాణం చేయడం. దీన్ని కైంకర్య మోక్షము అంటారు. దాసునిగానో అంగరూపంలోనో నిత్యం దేవునికి సేవ చేయడం. మరణానంతరం వైకుంఠం చేరి ఆ విష్ణువులో ఐక్యమవడం. ఇది మోక్షం. మోక్షం ముఖ్యంగా ఒక లోకానికి ప్రయాణం చేయటం. అద్వైతం ఏం చెప్తుంది? నేను పొరపాటు పడ్డట్టుగా పరతంత్రుడిని కాను, నేను స్వతంత్రుడిని, నేనే ఆ బ్రహ్మని అని తెలుసుకోవటం అద్వైతం. పరతంత్రం నుంచి స్వతంత్రం వైపుకు ప్రయాణం చేయటం అద్వైతం. దాసోహం నుంచి సోహం వైపుకు రావటం. జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణానంతరం విదేహముక్తిని పొందటం. మరణానంతరం అద్వైత జ్ఞానికి లోకప్రాప్తి అవసరం లేదు, విదేహముక్తిని పొందుతాడు. నేను ఆ బ్రహ్మను నా మీదే సగుణ జీవుడు ఈశ్వరుడు జగత్తు ఆధారపడ్డాయి. నేను నిర్గుణ బ్రహ్మను అని అర్థం చేసుకోవటం అద్వైతం. తమాషా ఏమిటంటే ఈ మూడు ఒకే ప్రస్థానత్రయం నుంచి వాటి వాదనలను తీసుకున్నాయి. మూడింటికి గురువులు వ్యాసాచార్యులు. తక్కిన ఇద్దరు, ఓ వ్యాసాచార్య, నువ్వు నన్ను భగవంతునికి దాసునిగా పూజ చేయమని నేర్పించావు అంటారు. ఇప్పుడు నేను ద్వైతం విశిష్టాద్వైతం కాదని అద్వైతం స్వీకరించాలి. అద్వైతం స్వీకరించినంత మాత్రాన రామానుజాచార్యులు మధ్వాచార్యులు తప్పని చెప్పకూడదు. వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ భక్తిని గౌరవించాలి. వారు తప్పని చెప్పడం గర్వం చూపించినట్టు అవుతుంది. నా బుద్ధికి సమాధానం చెప్పుకుంటే చాలు, నాకు అద్వైతం నచ్చింది, ఇది నేను పాటిస్తున్నాను అని సమాధానం చెప్పుకుంటే చాలు. ఏ అద్వైత గురువు కూడా తక్కిన రెండింటిని, అంటే ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అద్వైత సిద్ధాంతానికి భిన్నంగా ఉన్నాయని చెప్పరు. అలా వాటిని కాదనకపోగా అవి అద్వైతాన్ని పెంపొందిస్తున్నాయి అంటారు. తక్కిన రెండు అంతిమ లక్ష్యాలు కావు. అవి అద్వైతమనే అంతిమ లక్ష్యానికి రావడానికి మధ్య మార్గాలు. ఇక ఆరో అంశము సాధన. సాధకులు మూడు స్థాయిల్లో ఉంటారు. మంద అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి. మంద అధికారి మంచి విద్యార్థి, క్లాసుకు వస్తాడు. మధ్యమ అధికారి మందాధికారి కన్నా నయం. ఉత్తమాధికారి అందరిలో కన్నా ఉత్తముడు. ద్వైతం విశిష్టాద్వైతాల్లో మహావాక్యాలు జీవుని గొప్పగా చెప్పడానికి చెప్పిన వాక్యాలు, కానీ వాటిని నిజంగా తీసుకోరాదు అంటారు. మహావాక్యాలు ద్వైతం విశిష్టాద్వైతాల్లో ప్రమాణవాక్యాలు కావు. ద్వైతం విశిష్టాద్వైతాల్లో వేదానికి, వారి గ్రంథాలకు విభేదం వచ్చినప్పుడు వారి గ్రంథాలే వేదం కన్నా ముఖ్యము. ద్వైతం విశిష్టాద్వైతాల్లో భేదబుద్ధి పుష్కలంగా ఉంటుంది. జీవ ఈశ్వర భేదము, జీవ జగద్భేదము, జీవ జీవభేదము, ఈశ్వర జగద్భేదము, జగత్ జగద్భేదము, ఈశ్వర ఈశ్వర భేదము ఉంటుంది. ఈశ్వర ఈశ్వర భేదం అంటే శివకేశవుల భేదం బాగా ఉంటుంది. భేదబుద్ధి ఉన్నంత వరకు మోక్షం లేదు. అద్వైతం సర్వత్ర సమదర్శనం చేయిస్తుంది. మందాధికారి మధ్యమాధికారి అవడానికి ద్వైతం తోడ్పడుతుంది. ఇందులో ఏకరూప భక్తి ఉంటుంది. మధ్యమాధికారి ఉత్తమాధికారి అవడానికి విశిష్టాద్వైతం తోడ్పడుతుంది. ఇది విశ్వరూప భక్తి. ఇక ఉత్తమాధికారి ఏ విధమైన సందేహం లేకుండా అద్వైతాన్ని స్వీకరిస్తాడు. ఇది అరూప భక్తి, నిర్గుణ ఈశ్వర భక్తి. తక్కిన రెండు సగుణ బ్రహ్మ గురించి చెప్తాయి. వాటిని కాదనకుండా వాటి నుంచి నిర్గుణ బ్రహ్మకు రావాలి. ఆఖరుగా ద్వైతం విశిష్టాద్వైతాలను నిర్గుణ బ్రహ్మ అనే లక్ష్యానికి చేర్చే మార్గాలుగా తీసుకోవాలి. అందువల్ల వాటిని పూర్తిగా కాదనకూడదు, అలాగని వాటి దగ్గరే ఆగిపోకూడదు. అందువల్ల అద్వైతానికి వచ్చి నిర్గుణ బ్రహ్మని అర్థం చేసుకోవాలి. తక్కిన రెండు అద్వైతాన్ని స్వీకరించవు, ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ లేనేలేడంటాయి. అందువల్ల వాటికి వాటి మార్గాలే లక్ష్యాలు, వాటికి వేరే లక్ష్యం లేదు. అద్వైత గురువు, సరే బాగుంది, కావాలంటే వాటికి వెళ్ళు, నువ్వు కొన్నాళ్ళ తర్వాత అద్వైత వేదాంతానికి వస్తావు అంటాడు. ఒకవేళ ఈ జన్మలో రాకపోయినా విశిష్టాద్వైతుల నమ్మకం ప్రకారం అతను వైకుంఠానికి వెళ్తాడు. ఇక్కడ మేము నచ్చ చెప్పలేకపోయాం. అక్కడ నీకు విష్ణుమూర్తి నచ్చ చెప్తాడులే, అద్వైత బోధ చేస్తాడులే అని కూడా చెప్తారు గురువుగారు. అందువల్ల మనం అద్వైత వేదాంతాన్ని పాటించి జీవన్ముక్తిని, విదేహముక్తిని పొందుదాం. వచ్చే క్లాసులో మాయా అంటే ఏమిటో తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.